దేవుని వాక్యం వెతుకుద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. 19-20 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి వారికి బాప్తిస్మిచ్చుచు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపైన దేవ, మహిమ కలిగిన రాజ, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన ఈ దినమును బట్టి, 24వ తేదీని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. కర్నూలు టీచర్ సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో ఆశ్చర్యకరంగా ఈ సహవాసాన్ని కట్టారు, సంవత్సర కాలం పాటు నడిపించారు. వచ్చే నెల 28వ తేదీన అందరినీ సమకూర్చి బలపరచడానికి మీరు ఇష్టపడుతున్నారు. మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం కూడా ఆన్లైన్లో మమ్మల్ని అందరినీ బలపరచడానికి మా ముందుకి కర్నూలు టీచర్ సహవాస ప్రియులు మీరు నడిపించారు. ప్రభు, ఈ సహవాసాన్ని బలపరచండి. కర్నూలు పట్టణానికి, కర్నూలు జిల్లాలో ఉన్న వందలాది మంది క్రైస్తవ ఉపాధ్యాయులకు పురుకొల్పుగా ఆశీర్వాదకరంగా ఈ సహవాసాన్ని ఉంచండి. ఈ సాయంత్రం జరగనయున్న విజయవాడ 5వ వార్షికోత్సవం 5 నూతన సహవాసాల ఆత్మీయ కలయికలు ప్రభు దీవెనకరంగా జరిగించండి. మీరు ఇచ్చిన మంచి వాతావరణానికి, చేసిన ప్రతి సహాయానికి స్తోత్రాలు. ప్రయాసపడుతున్న విజయవాడ బృందానికి చాలిన కృపను వంటి ప్రభు మీకు వందనాలు. ఆశతో నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఈ దినం సర్వలోకంలో సంఘాలు ఆరాధన కొరకు కూడుకుంటుండగా ఆదివారం 1.5-2 గంటల ప్రోగ్రాంకు పరిమితం కాకుండా జీవము గల సంఘం, మీ నామానికి మహిమ తేవలసిన సంఘం ప్రభు, మండునట్లుగా బలపడినట్లుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా సంఘాలను ప్రభు ఆయత్తపరచండి, బలపరచండి. మా ముందు వాక్య ధ్యాన సమయాన్ని, బల్ల సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం మన ఆత్మీయ జీవితానికి, మన పరిచర్యకు ప్రయోజనకరంగా కొన్ని లేఖన భాగాలను మనం చదవాలి. అందులో నోట్స్ రాసుకునే వారికి ప్రయోజనకరంగా ఉండడానికి ఈ అంశానికి మీరు టైటిల్ పెట్టుకోవాలనుకుంటే, సంఘం సువార్తను ఎలా ప్రకటించాలి అని మీరు టైటిల్ పెట్టుకోవచ్చు. దాన్ని కాంగ్రిగేషనల్ ఇవాంజలిజం అంటారు. కాంగ్రిగేషన్ ఇవాంజలిజంలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అన్నది ఉదయకాలం మనం ధ్యానం చేసే అంశం. ఎందుకు సువార్త ప్రకటించాలి అన్న మాట దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించారు కాబట్టి. సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నారు. కాబట్టి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నమాట మార్కు 16:15లో ఉంది. దాని కొనసాగింపు మత్తయి 28:19 మీరు వెళ్లి సువార్తను ప్రకటించండి. అక్కడతో అయిపోలా మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి, బాప్తిస్మాలు ఇవ్వండి, వారిని సంఘాలుగా కట్టండి, వారికి బోధ చేయండి, నేను ఆజ్ఞాపించినవన్నీ కూడా వారు పాటించేటట్లుగా మీరు బోధించండి. ఇది యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞ, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ. మనం మత్తయి సువార్త 28:19 పైన 18 ఇలా అన్నాడు ఆయన. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఐ హావ్ అథారిటీ ఆన్ హెవెన్ ఇన్ ద హెవెన్ ఆన్ ద ఎర్త్. పరలోకంలో నాకున్న అధికారాన్ని బట్టి, భూమి మీద నాకు ఇవ్వబడిన అధికారాన్ని బట్టి నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా. లేకపోతే ఇలా అనొచ్చు, భూలోకానికి పరలోకానికి సర్వాధికారినైన నేను నీకు ఇలా ఆజ్ఞాపిస్తున్నా. ఇది యేసుక్రీస్తు ప్రభు ఏదో బోధ చేసినట్టుగా తీసుకునే వాక్యం కాదు, ఆజ్ఞాపించిన వాక్యం. దీన్ని కమిషన్ అన్నాం, గ్రేట్ కమిషన్. యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఇచ్చిన మిషన్, కమిషన్, గ్రేట్ కమిషన్. చేసి తీరాల్సిందే. కాబట్టి నేను చాలాసార్లు ఏమని జ్ఞాపకం చేస్తానంటే, ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ప్రభు కొరకు. మీకు ఎన్నో చేశాడు కదా ఆయన, ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు కదా. కృతజ్ఞతగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను పాటలు పాడాలనుకుంటున్నాను, నేను స్తుతులు చెల్లించాలనుకుంటున్నాను, నేను కానుక ఇవ్వాలనుకుంటున్నాను. పాతకాలంలో కొన్ని పాటలు రాశారు, మంచి పాటే, కానీ కొత్త నిబంధన వెలుగులో ఆలోచిస్తే అది కాదు అనిపిస్తుంది. నువ్వు నాకు చేసిన మేలుకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడల్న వేలాది పొట్టేల్న అని రాశారు. దూడల్ని ఇమ్మంటారా, పొట్టేలు ఇమ్మంటారా, వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని ఇమ్మంటారా, ఏమిమ్మంటారు? ఎందుకు ఆయన చెప్పింది చేయకుండా మనకు నచ్చింది ఇచ్చేస్తాము అన్నదే నిజంగా వాక్యాన్ని ఎరగకపోవటం. ఆయన చాలా సూటుగా మాట్లాడాడు, నాకు ఇది చేయండి, మీరు వెళ్ళండి, మీరు సువార్త ప్రకటించండి, మీరు శిష్యులు చేయండి, మీరు బాప్తిస్మాలు ఇవ్వండి. చాలా సూటుగా ఏం కావాలో చెప్పాడు. చెప్పింది చేయకుండా నన్ను ఏం చేయమంటారు, ఎంత ఇమ్మంటారు? చాలా సిల్లీగా మనం పాడుతున్నాం, మాట్లాడుతున్నాం కూడా. కానీ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. ఇలా మనం ఒక వాక్యం చదివి ముందుకు కొనసాగుతాం. సమూయేలు 15:15 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఆజ్ఞ గైకొనటం మాట వినటం శ్రేష్టం. ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో కూడా, పాత నిబంధన గ్రంథంలో కూడా మాట వినుట శ్రేష్టం, ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం అని సమూయేలు సౌలురాజుతో మాట్లాడుతున్నాడు. నేను ఆయనకు బలి ఇచ్చేస్తాను, నేను ఆయనకి శ్రేష్టమైన వాటిని అర్పణగా తీసుకొచ్చానంటే ఆయన అన్నాడు, మాట వినటం శ్రేష్టం అర్పణలు కాదు, మాట వినటం శ్రేష్టం పాటలు కాదు, మాట వినటం శ్రేష్టం. ఈ మాట దగ్గర నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఆయనకి ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఆయనకి ఏం కావాలో చెప్పకుండా మౌనంగా ఏమీ లేడు, చెప్పాడు ఏం కావాలో ఏం చేయాలో. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం పదే పదే రిపీటెడ్ గా చదివే మాట, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకానికి ఎంతో సంతోషం. ఒక్క పాపి రక్షణ. ప్రభునంద పిల్లరా, ఈ కర్నూలు టీచర్ల సహవాసం కానీ, ఉదయ కాలం ప్రభు సన్నిధిని ప్రేమించి వచ్చిన సహవాసాలు అన్నిటికీ నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఆయన సర్వాధికారి అయిన ప్రభు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారి అయిన ప్రభు ఆజ్ఞాపూర్వకంగా చెప్పిన మాట, గో అండ్ ఇవాంజలైజ్ అండ్ మేక్ దెమ్ యాజ్ డిసైపుల్స్, బాప్టైజ్ దెమ్, టీచ్ దెమ్. చెప్పాడు ఏం కావాలి ఆయనకి, ఏం కావాలి అని చెప్పాడు. కాబట్టి చాలాసార్లు విచిత్రంగా ఉంటుంది, నీ చిత్తమైతే అన్న మాట దగ్గర గ్రంథం చదవకపోతే ఆయన చిత్తం ఏంటో అర్థం కాదు. గ్రంథం చాలా స్పష్టంగా ఆయన చిత్తం ఏంటో చెప్పేసింది, ఆయనే చెప్పేశాడు, ఆయన చేశాడు. కాబట్టి కాంగ్రిగేషనల్ ఇవాంజలిజం అన్న ఈ టాపిక్ దగ్గర, సంఘం సువార్త చెప్పాలి, మీరు వెళ్ళి సువార్త చెప్పండి అన్నాడు కదా. సంఘం సువార్త ఎలా చెప్పాలి, సంఘముగా మేము సువార్త ఎలా చెప్పాలి అన్న ఆ ప్రశ్న మనం ముందు పెట్టుకొని బైబిల్ దగ్గరకు వద్దాం. సంఘంగా సువార్త ఎలా చెప్పన్నాడు, అది మన ముందున్న ప్రశ్న. ఆ ప్రశ్నను మనం అర్థం చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే సంఘం అంటే విశ్వాసుల సమూహం. సువార్త చెప్పాలి అన్న మాట దగ్గర జనరల్ గా మనకున్న ఒక దాని ఏమంటాము, అన్ని మారుతున్నాయి, సువార్త చెప్పే పంధా మారటంలా, అన్ని అప్డేట్ అవుతున్నాయి, సువార్త చెప్పే విషయాలు అప్డేట్ కావట్లా. ఎందుకు ఈ పదాన్ని నేను వాడుతున్నానంటే, రోడ్డు మీద నిలబడి మైక్ పెట్టుకొని మైక్లో అరవటం అదే సువార్త సభలు, అది ఎక్కడో చూసాం, ఎక్కడో వర్కౌట్ అయ్యింది, అదే సేమ్ ఇక్కడ, అదే అలాగే ఇక్కడ వర్కౌట్ అవుతుంది అన్న భావన. కల్చర్ ఏంటి, అక్కడున్న సినారియో ఏంటి, అక్కడున్న పరిస్థితులు ఏంటి, అక్కడ నేను ఎలా చెప్పాలి, అదేమి పట్టించుకోకుండా ఎవరో చేశారు, మేము అలాగే చేస్తాం. ఎవరో ఆటో మీద మైక్ కట్టుకొని ఊరంతా తిరుగుతూ చేశారు, కాబట్టి మేము అలాగే చేస్తాం. ఎక్కడ నేర్చుకున్నాం, బైబిల్లోనా కాదు, చూసి కాపీ కొట్టి అలా చెప్పినోళ్ళని చంపుతున్నారు, అలా చెప్పినోళ్ళని చాలా ఘోరంగా దూషిస్తున్నారు. అవి యూట్యూబ్లో చూస్తున్నాం. సంఘంగా అలా వెళ్తే అది వర్కౌట్ కావట్లా, ఒక్కరు కూడా రావట్లా. చాలా సార్లు మేము ఇన్ని గ్రామాలకు సువార్త చెప్పామంటే నా సూటి ప్రశ్న, అన్ని గ్రామాల్లో నువ్వు సువార్త చెప్పడం ద్వారా, నీ సంఘం సువార్త చెప్పడం ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు తెలీదు, ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి తెలీదు, టైం పాస్ చేయడం కాదా. చాలా సార్లు దాన్ని వాట్సన్ గారు ఏమంటారంటే క్రైస్తవుల సువార్త కబడ్డీ గోస్పల్ అంటే కబడ్డీ గేమ్ రూల్ ఏంటంటే వెళ్ళాలి, అపోనెంట్ ని పట్టుకోవాలి, టచ్ చేయాలి, నువ్వు తిరిగి ఎంత స్పీడ్గా రావాలంటే అపోనెంట్ గ్రహించుకొని నీ చెయ్యి పట్టుకునేలోపు నువ్వు వచ్చేయాలి. కబడ్డీ 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 అని పట్టుకుని వచ్చేయాలంటే సువార్తలో వెళ్ళి టచ్ చేసి వచ్చేస్తే ఏంటి ఉపయోగం? సువార్తలో టచ్ చేసి రావడం కాదు, గెలుచుకొని రావడం. మనుషులను పట్టు జాలరి, వెళ్ళాలి, పట్టుకు రావాలి. విన్సమ్ విట్నెసింగ్ అంటారు. ఇతరులను ప్రభు కోసం గెలుచుకునే సాక్షి. మనిషిని గెలుచుకోవాలి, మనిషిని సంపాదించుకోవాలి, నడిపించాలి. చాలాసార్లు మన మట్టుకు మనం ఇలా అనుకుందాం, మనం సువార్త విన్న ఆ మొదటి దినం, మనం యేసుక్రీస్తు ప్రభు కోసం విన్న ఆ మొదటి దినం ఎట్లా ఫీల్ అయ్యాం? వెంటనే నేను మారిపోతాను, నేను బాప్తీసం తీసుకుంటాను, నేను లోకాన్ని వదిలేస్తాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఎట్లా ఫీల్ అయ్యామా? చాలా ఆలోచించాం. ఏది నిజం? బైబిల్ చెప్పేది నిజమా? నేను చూస్తున్న నిజమా? మనం చేయగలమా లేదా? మనం ఉండగలమా లేదా? రాత్రి 1 గంట వరకు విజయవాడలో గృహదర్శనాలు చేశాం. ఈరోజు కార్యక్రమం ఉంది కదా అని ప్రార్థనలో గృహదర్శనాలు జరిగాయి. కొన్ని కుటుంబాల్లో బాప్తిస్మాలు తీసుకొని విశ్వాసులు ఉన్నారు. ఏమండి, మీరు వేరే దేవుణ్ణి ఏమైనా ఆరాధిస్తున్నారా? లేదన్నా, మేము క్రైస్తవులమే. బైబిల్ చదువుతారా? 2 సార్లు చదివేశా. మరెందుకు బాప్తిస్మం తీసుకోలేదు? తీసుకోవాలన్నా? ఆలోచిస్తున్నాను, తీసుకుంటాను. ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభు నమ్ముకొని? 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. మరి ఎందుకు ఆలస్యమైంది? నేను బేరీజ్ వేసుకుంటున్నాను, నేను ఆలోచిస్తున్నాను. చాలాసార్లు నేను నిలబడగలనా, నేను ఉండగలనా, నా వల్ల అవుతుందా? దే ఆర్ థింకింగ్. టైం తీసుకుంటారు. అది ప్రాసెస్. ఎన్నో డౌట్లు. ఒక యవనస్తుడు, బ్యాంక్ మేనేజరు, తన రక్షణ కొరకు వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంది, నన్ను ప్రార్థన చేయమన్నది. వాళ్ళన్న కూడా ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేద్దాం కానీ ఒకసారి మాట్లాడదామని మాట్లాడాను. ఎరా, ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావంటే, ఆలోచిస్తున్నానన్నా. మన వల్ల అవుతుంది లేదా? ఉండగలమా లేదా? తీసేసుకోవచ్చు, తీసుకున్న తర్వాత మన వల్ల అవుతుంది లేదా? ఆలోచిస్తున్నాను అన్నాడు. నేనన్నాను, ఉండాలి, నిలబడాలి అన్నది ఆశ ఉంది. దానికి మొదటి స్టెప్ బాప్తిస్మం తీసుకోవటం. తీసుకోలేదనుకో సంఘం ఉండదు. నేను రక్షించబడ్డ విశ్వాసిని, ప్రభు కోసం ఇలా ఉండాలి అన్న కమిట్మెంట్ ఉండదు. తీసుకున్న తర్వాత బాగుందాము అన్న ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా తప్పు చేయొచ్చు. తీసుకున్న తర్వాత చేయకూడదు తప్పులు, ఇంకా తీసుకోలేదు కాబట్టి తప్పు చేయొచ్చు అన్న ఛాన్స్ ఉంటుంది. తీసుకుంటే ఇన్ని లాభాలు, తీసుకోకపోతే ఇన్ని నష్టాలు. చాయిస్ ఈజ్ యువర్స్ అని నేను ఫ్రెండ్లీగా మాట్లాడాను. అక్కడికి అర్థమైంది తీసుకుంటే లాభాలు ఎక్కువ, తీసుకోకపోతే నష్టపోతాం మోసపోతాం, అవకాశం ఇస్తాం. తీసుకున్నాడు. చాలా ఆలోచిస్తారు, చాలా ఆలోచిస్తారు. కాబట్టి సంఘముగా సువార్త చెప్పాలి అన్న మాట దగ్గర ఈ ప్రాసెస్ లోకి వెళ్లకుండా, ఈ టైం తీసుకోకుండా, వ్యక్తిగతంగా మనం కలవకుండా, మోస పద్ధతిలో కొన్ని కల్చర్లు వర్కౌట్ అయిన పద్ధతులు తీసుకొచ్చి అన్ని కల్చర్లు అలాగే, అన్ని కాలాల్లో అలాగే, చాలాసార్లు అనిపిస్తుంది ఆదివారం ఆరాధన బాగుంది, ఎందుకు ఆదివారమే సమాధానం ఉండదు, ఎందుకు 2 గంటలే సమాధానం ఉండదు, ఎందుకు ఇలాగే సమాధానం ఉండదు, ఎందుకు సూట్ వేసుకోవటం సమాధానం ఉండదు, ఎందుకు టై కట్టుకోవాలి, ఎందుకు చెప్పులు వేసుకోకూడదు, ఎందుకు మంచి కలర్ఫుల్ చీర కట్టుకోకూడదు, చాలా ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఎందుకంటే బైబిల్లో లేదు అది. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో చేశారు, అప్పుడు వర్కౌట్ అయ్యింది, అది కొంతవరకు బాగుంది, ఇప్పుడు వర్కౌట్ అవుతుందో లేదా, ఇదేమైనా వర్కబుల్ మెథడా కాదా, దీని ఇంకేమైనా బెటర్గా చేయొచ్చా. మామూలుగా బయట విషయాల్లో ఈ మధ్య యూట్యూబ్ వంటకాలు ఏం చేస్తున్నాయంటే ఎప్పుడూ ఒకే పందాలో ఉండే కూర ఇప్పుడు అలా కాదు, దాన్ని వెరైటీగా ట్రై చేయొచ్చు అనేది చెప్పారు. చాలా త్వరగా వెరైటీగా ట్రై చేస్తున్నారు. వంకాయ ఇన్ని రకాలుగా ఉండొచ్చా? ఉండొచ్చు. వంకాయని ఇన్ని రకాలు కూడా ఉండొచ్చు. మొక్కజొన్న పొత్తుని ఒకలాగా తినడం కాదు, రకరకాలుగా దాన్ని ట్రై చేయొచ్చు. రీసెంట్గా నా భార్య చేసింది, దాని ఏదో అంది, నాకు పేరు పెట్టింది. ఎక్కడది అంటే యూట్యూబ్లో చూశాను, బాగుంది, ట్రై చేసాం, బాగుంది. మనం ఏం ట్రై చేయం, ఏ ఇది వర్కౌట్ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే మనం ఏదో కొత్త చేయాలి, వింత చేయాలి కాదు, వర్కౌట్ కావట్లేదు కదా, కొంచెం వర్కౌట్ అయ్యేలాగా, వాళ్ళు బలపడేలాగా, వాళ్ళు ఆకర్షించబడేలాగా, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేలాగా. ఈ మధ్య ఎస్ఎఫ్జే కాన్ఫరెన్స్ లో చిన్న మార్పులు తీసుకొచ్చాం. ఆ మార్పుల్లో ఒకటి గ్రూప్ బైబిల్ స్టడీ. చాలా బలంగా నమ్మే మాట ఏంటంటే అందరినీ లాగే కాన్ఫరెన్స్ మోడ్లో పెట్టి ఎవరిని మాట్లాడకుండా కామ్గా కూర్చోబెట్టి ఒకరు మాట్లాడుతూ ఉంటే జరిగే లాభం కొంచెమే. అందరూ మాట్లాడగలిగితే, నోరు విప్పగలిగితే చాలా దోషాలు బయటకు వస్తాయి. దోషాలు వాళ్ళకి అర్థం కావు, దోషాలుగా తప్పులుగా వాళ్ళకి అర్థం కావు. ఎందుకు అది తప్పు చెప్పగలిగితే ఆలోచిస్తారు, ఎందుకు అలా కాదు చెప్పగలిగితే ఆలోచిస్తారు, ఎందుకు ఇలానే అన్నది చెప్పగలిగితే ఆలోచిస్తారు. అది బాగుంటుంది, మనకి ఎట్లా సాధ్యమవుతుంది, ట్రై చేద్దాం, ట్రై చేసాం, ఇంప్లిమెంట్ చేసాం, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు. అది 2 రోజులు పెట్టాలి. ఉదయకాలం ఆరాధనలో వచ్చేవారి నుంచి అయితే 2 రోజులు జరుగుతుంది. సాయంకాలం జిల్లాల్లో కూడా 2 రోజులు పెట్టడం సాధ్యమా కాదా, మెల్లగా పెద్దాము అన్న ఆలోచన. మిషన్స్ కోసం ప్రార్థన చేయాలి, బాగుంటుంది, భారం వస్తుంది. దేశం కొరకు ఇన్ని బృందాలు ప్రార్థన చేయటం, భారతదేశం రక్షించబడటం నా బాధ్యత, దానికోసం నేను ప్రార్థన చేయాలని అందరూ అర్థం చేసుకోవడం బాగుంటుంది. పెడదాం, ఏమీ మార్చకుండా, ఏమీ మార్పు లేకుండా ట్రెడిషనల్ చర్చెస్ లో సేమ్ ఒకటే పంద, ఏ మాత్రం మార్చినా అసలుకి పవిత్రత పాడైపోయింది. ఏంది చిన్న మార్పు, పవిత్రత పాడైపోవడమే, పవిత్రత పాడైపోవడమే. సంఘంలో నవ్వకూడదు, ఏడుపు ముఖంతో ఉండాలి, భీష్మించుకొని కూర్చోవాలి, బిగబెట్టుకొని కూర్చోవాలి, మెడదెప్పకూడదు, పక్కలకు షేకండ్ ఇవ్వకూడదు, ఏంటి ఉపయోగం? సంఘం అంటే ఏంటి? సంఘంగా కూడి రావడం అంటే ఏంటి? అబ్బే బైబిల్లో లేవా అలాగా? ఎవరో చెప్పారు అన్నారు, నోటి మీద వేలేసుకోలేదు కానీ నోటి మీద వేలేసుకున్నట్టు లెక్క. అంతే, అసలుకి ఆ నిశ్శబ్దం, పిన్ డ్రాప్ సైలెన్స్. సరే, మన టాపిక్ లో కాంగ్రిగేషనల్ ఇవాంజలిజం అన్న ఈ టాపిక్ లో చాలా సులువుగా సువార్త చెప్పే విధానాలు ఏంటంటే, ఒక్కొక్క మెంబర్కి ఉన్న బంధుత్వాలను కలుసుకోవటం. వాళ్ళ ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క నెట్వర్క్ ఉంటుంది. అంటే తన రక్త బంధుత్వం, తన స్నేహితులు, తన భార్య తరపు కుటుంబీకులు, ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి నీ కాంటాక్ట్స్ ఎంత, కనీసం ఒక 500 కాంటాక్ట్స్ ఉంటాయి. 500 నీ మాట బాగా వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 20 మంది అండి, చాలా ఎక్కువ మందే ఉంటారు. ఇప్పుడు సంఘం సువార్త చెప్పాలి, ఏం చేద్దాం? చాలా ఎఫెక్టివ్ మోడల్ ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఉన్న నెట్వర్క్ను వాడటం, ప్రతి మెంబర్కున్న నెట్వర్క్ను వాడటం, వాళ్ళందరినీ రీచ్ అవటం. ఒకవేళ దూరంగా ఉంటే ఆ ఏరియాలో ఉన్న ఆ సంఘం, మామూలుగా మనకున్న సంఘాలు గ్రామంలోను పట్టణంలోను ఒక ఏరియాకి సంబంధించినవి. మంది ఒక డిఫరెంట్ మోడల్, మంది జిల్లాల వారీగా, డిపార్ట్మెంట్ల వారీగా మంది ఒక నెట్వర్క్. అందులో ఏం చేస్తున్నామంటే, ఎవరెవరున్నారు అన్ని లీడర్కి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి తెలివైన పని ఏంటంటే, బాబు మీ బంధువులందరినీ నడిపించుకోండి, మీకు తెలిసిన కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వండి, లేకపోతే మీరు మీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగండి, అక్కడున్న క్రిస్టియన్స్ నెంబర్ కలెక్ట్ చేయండి. ఖచ్చితంగా వాట్సాప్ గ్రూపుల్లో లాస్ట్ ఇయర్ December 31st కి మన కాంటాక్ట్స్ 34,000. ఇప్పుడు మన కాంటాక్ట్స్ ఇంకా పెరిగిపోయాయి. అందులో ఏ కాంటాక్ట్ మిస్ అయ్యేది లేదు. ప్రతి కాంటాక్ట్ ని తీసుకొచ్చిన వాట్సాప్ గ్రూపులో గుచ్చుతాం, అలాగే ఉంటారు, వార్షికోత్సవాల్లో రీచ్ అవుతారు, స్పెషల్ ఈవెంట్స్ రీచ్ అవుతా ఉంటారు, కలుస్తా ఉంటారు. లోకల్ చర్చ్కి ఒక 10 మంది 10 కుటుంబాలు వస్తూ ఉంటే, ఈ సంఘం సువార్త చేయాలి. ఇప్పుడు ఈ సంఘం సువార్త చేయాలంటే ఏం చేయాలి? ముక్కు మోకం తెలియని ఒక ప్రాంతానికి వెళ్ళి బూర పెట్టుకుని అరవటం ఉపయోగం లేదు, వెళ్ళకూడదు కూడా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు గ్రామస్థాయిలో ఆర్ఎస్ఎస్ లీడర్స్ ని డెవలప్ చేస్తున్నారు, మండల స్థాయిలో ఆర్ఎస్ఎస్ లీడర్స్ ని డెవలప్ చేశారు. మీ గ్రామానికి ఎవరైనా వస్తే ఈ ప్రశ్నలు మీరు అడగండి అని కొన్ని ప్రశ్నలు, కొన్ని పుస్తకాలు వాళ్ళ చేతికి ఇచ్చారు. అంతగా వాళ్ళ నెట్వర్క్ ఎంత అద్భుతంగా ఉందంటే ఆర్ఎస్ఎస్ భారతదేశాన్ని కంట్రోల్ చేసే అంత ఎఫెక్టివ్ మోడల్ వాళ్ళది. గవర్నర్స్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పొటెన్షియల్ స్టేట్స్ లో యూపీ లాంటి స్టేట్స్ యొక్క ముఖ్యమంత్రులు ఆర్ఎస్ఎస్ భావాజాలు ఒళ్ళంతా రంగరించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ భారతదేశంలో ఎట్లాంటి లీడర్స్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు భారతదేశాన్ని కీ పొజిషన్స్ లో వాళ్ళు ఆక్యుపై చేశారు, అది చూస్తే అద్భుతం అనిపిస్తుంది. భారతదేశాన్ని ఆర్ఎస్ఎస్ గెలుచుకోబోతా ఉంది, ఆల్మోస్ట్ ఆల్ క్యాప్చర్ చేసింది. చాలా త్వరగానే భారతదేశాన్ని ఆర్ఎస్ఎస్ ఏం చేయాలనుకుంటే అది చేయగలదు. మీకు కావాలంటే గూగుల్ చేయండి, గూగుల్లో మీకు చాలా విషయాలు ఆర్ఎస్ఎస్ ఎంత బాగా క్యాప్చర్ చేసిందో అర్థమవుతుంది. ఎట్లా చేయగలిగారు? నెట్వర్కింగ్, నెట్వర్కింగ్. ఒక్కొక్క వ్యక్తులకి, ఒక్కొక్క మెంబర్కి వాళ్ళ బంధుత్వాలు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువర్గం. ఎక్కడో ఎవరినో వెతుక్కొని ఎవరి కోసం ఏదో చేయడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. రిలేషన్షిప్ గోస్పెల్ అంటారు. రిలేషన్షిప్ లో గోస్పెల్ ఎలా ఉంటుందంటే, వింటారు, మావోడు నా మేలు కోరుకునేవాడు, నాకు బాగా తెలిసినోడు, ఏం చేసినా బాగా చేస్తాడు, తెలివైనడు, తెలివైనది, కాబట్టి విందాం, ఆలోచిద్దాం, ఆలకిద్దాం, చెప్పు నీకేమర్థమైంది. చాలాసార్లు బంధుత్వాల్లో ఎవరైనా బాధపడతా ఉంటే, అనారోగ్యంతో ఉంటే, మనం ఇదిగో నేను నువ్వు ఖచ్చితంగా లాభం పొందుకుంటావు, నువ్వు ఖచ్చితంగా నీకు నయం అవుతుంది, పలానా హాస్పిటల్కి వెళ్ళు, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, పలానా గ్రామానికి వెళ్ళు, ఖచ్చితంగా తగ్గుతుంది అని నువ్వు చెప్పు, ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఎందుకు నువ్వు తెలుసు, నువ్వు చెప్పావంటే నిజమవుతుంది, నీ మీద ఒక నమ్మకం ఉంది, నీ మీద ఒక నమ్మకం ఉంది, ట్రై చేస్తారు ఖచ్చితంగా. ముక్కు మాకం తెలీదు, ఎవరో వచ్చారు, ఎవరో వచ్చారు, ఏదో ఇచ్చారు, తాగండి మీ ఆరోగ్యానికి మంచిది అన్నారు, తీసుకుని తాగుతావా? పైన చిన్న దాకా చూస్తావు, ఎవరు నాకెందుకు ఇచ్చావు, నేనెందుకు తాగాలి, ఒళ్ళేలాగుంది, పోలీసులు పిలవమంటావా, కేసు పెట్టమంటావా? అరే ఉచితంగా డబ్బులు ఏం తీసుకోకుండా చేతులు పెట్టి తాగు అంటే ఎందుకు అంత బాధపడుతున్నావంటే, నువ్వెవరు, నాకెందుకు ఇస్తున్నావు? అన్ని రియాక్షన్స్ వస్తాయి, అన్ని రియాక్షన్స్ వస్తాయి. వేరే ఇన్ రిలేషన్షిప్ యూ కెన్ ఈజీలీ గెయిన్ అవర్, సులువుగా మనం సంపాదించుకోవచ్చు. బైబిల్లో అద్భుతమైన ప్యాసేజ్ రాయబడింది, అపొస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. దేవుడు కొర్నేలు వాడుకుంటున్నాడు, కొర్నేలు వాడుకుంటా ఉంటే, కొర్నేలు ఎలాంటిదంటే హి వాజ్ ది ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫీసర్, చాలా మంచి పేరు ఉంది, మంచి నెట్వర్కింగ్ ఉంది. కొర్నేల్ని మొట్టమొదటిసారిగా సువార్త అన్ని జనుల దగ్గరికి వెళ్ళిన సన్నివేశం కొర్నేల సన్నివేశం. అన్ని జనుల దగ్గరికి సువార్త వెళ్ళింది. కొర్నేల్ని దేవుడు దర్శించి, బాబు పేతను పిలిపించుకో అన్నాడు. సరే అయ్యా పేతను పిలిపిస్తాను అన్నాడు. పేతులు వచ్చాడు. పేతులు వచ్చేసరికి కొర్నేలు ఎలాంటోడంటే ఆశ్చర్యం. 10వ అధ్యాయం 24వ వచనం. మర్నాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను ఒకరుణ్ణి అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలకు వచ్చి అంటలేం చేద్దాం, అనేకులు కూడి ఉండటం చూచాను. ఎవరట వాళ్ళు? 24వ వచనం. కొర్నేలి బంధువులు, కొర్నేలు ముఖ్య స్నేహితులను పిలిపించాడు. రండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఈవెంట్ ఉంది అన్నాడు. కొర్నేలు పిలిచాడు, ఇంటి మొత్తం ఫ్యామిలీ అంతా రమ్మన్నాడు, భోజనానికి వచ్చామన్నాడు. ఏం చేస్తారు? మాక్సిమం వస్తారు. ఎందుకు? హి వాజ్ ఏ ఆఫీసర్, సెంచురియన్, శతాధిపతి. అట్లాంటి వాడు పిలిస్తే ఎంత ఆశతో వస్తారు. వచ్చారు, అందరు వచ్చారు, ఇల్లంతా నిండిపోయింది. ఇల్లు అంటే మనం ఉన్నట్టుగా డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కాదు, అవి పెద్ద పెద్ద నివాస గృహాలు కదా. అంతమంది ఉన్నారు, అనేకులు కూడి వచ్చారు. ఇప్పుడు వచ్చిన పేతురు ఎవరి రిఫరెన్స్తో వచ్చాడు? కొర్నేలు రిఫరెన్స్తో వచ్చాడు. అప్పటికి ముందు లేచి కొర్నేలు మాట్లాడుతున్నాడు, నాకు దేవదూత కనబడ్డాడు, దేవదూత నేను నీ ప్రార్థన విన్నాను, నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఇచ్చే బహుమానం పేతురు ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను, పేతురుని పిలిపించుకో అన్నాడు. ఆ పేతురు మన మధ్యకు వచ్చాడు. దేవుడు ఈయన కోసమే చెప్పాడు, ఈయన ఏది చెప్తాడు మనకి, నువ్వు చెప్పావు కదా వింటాం, నువ్వు చెప్పావు కదా వింటాం. పేతురు గారు చెప్పండి, అందరు రెడీకి వచ్చిన్నారు, వింటున్నారు. ఆశ్చర్యం, అధ్యాయం చివరికి వచ్చేసరికి మొత్తం ఉంచడం దాన్ని. పదవ అధ్యాయము మొత్తం అందరు బాప్తిసం తీసుకున్నారు, గాయపడింది. 10:47 అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు కూడా బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్ళకి ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామం ముందు వారు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించాను. మొత్తం ఉంచడం దాన్ని ఎట్లాగా? కొర్నేలు ద్వారా, కొర్నేలికున్న కాంటాక్ట్ ద్వారా, కొర్నేలు ముఖ్య బంధువులు స్నేహితులు అందరినీ కొర్నేలు పిలిపించుకోవడం ద్వారా సంఘం సువార్త చేయడం అన్న మాట దగ్గర, సంఘం సువార్త చేయడానికి సంఘ సభ్యుల్లో ఉన్న కాంటాక్ట్స్ ను వాడితే, సంఘ సభ్యుల యొక్క బంధువుని రీచ్ అవడం నేర్పిస్తే ఎంత ఎఫెక్టివ్ గా, వృధా కాకుండా ఎఫెక్టివ్ గా పరిచయ చేయొచ్చు. వసాయి మహారాష్ట్రలో వసాయి ట్రైబ్స్ మధ్య పీటర్ లూయిస్ అన్న వాళ్ళు సేవ చేస్తున్నారు. మొన్న 27వ తేదీ, జూలై 27వ తేదీ 3వ నాయకుల మీటింగ్ కూడా మన మధ్యకి వచ్చాడు. వాళ్ళ ఇవాంజలిజం ఆయన ఏమిటంటే వెబ్ ఇవాంజలిజం అంటాడు. వెబ్ ఇవాంజలిజం ఏంటి అని అర్థం కాల. వెబ్ అంటే ఏంటి? సాలిగుడు. మా సువార్త ఎలాంటిదంటే సాలిగుడు సువార్త అంటాడు. అదేంటన్నా అంటే, మేము ట్రైబ్ మధ్య పనిచేస్తున్నాం, ట్రైబల్స్ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ కమ్యూనిటీ ఎక్కడుంటే ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ కలుస్తారు. ఇప్పుడు మిషనరీస్ ఒక సంఘాన్ని కట్టిన తర్వాత ఆ సంఘానికి ఏం నేర్పించారంటే, బాబు గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆయన చెప్పాడు. చేయాలి, ఎలాంటి సువార్త చెప్పండి అని ఆయన చెప్పాడు. శిష్యులు చేయమని ఆయన చెప్పాడు. మరి చేయాలి నువ్వు అని చెప్పగానే వెంటనే ఎవరు గుర్తొస్తారు? ఫ్రెండ్ గుర్తొస్తాడు, తమ్ముడు గుర్తొస్తాడు, మేనమామ గుర్తొస్తాడు, అత్త గుర్తొస్తుంది, వాళ్ళందరూ గుర్తొస్తారు. చక్కగా ఆ ట్రైబుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మా మేము మీ ఇంటికి వస్తున్నాము అని చెప్పి బంధుత్వం కోసం 4 రోజులు ఊరెళ్తారు. 4 రోజులు ఈ ఊరెళ్ళి వాళ్ళతో ఉండి వాళ్ళతో కలిసి తిని 4 రోజులు వీళ్ళు నేర్చుకున్న విషయాలన్నీ వాళ్ళ బంధువులు చెప్పేస్తారు. వాళ్ళు చక్కగా వింటారు. నెక్స్ట్ అక్కడ సంఘం స్టార్ట్ అయిపోద్ది. వాళ్ళు ఇదే నేర్పిస్తారు, మనకి చేయాలి. ఎక్కడికి వెళ్తారు? ముక్కు ముఖం తెలియని వాళ్ళకి వెళ్ళరు, తెలిసిన వాళ్ళ దగ్గరికి, వేరే గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడ సంఘం స్టార్ట్ అయిపోద్ది. అట్లాగా ఒక గ్రామం ఒకరి నుంచి వాళ్ళ బంధుత్వాలు ఉన్న వాళ్ళందరికి మధ్యకి స్ప్రెడ్ అవుతుంది. ఇది మేలు, ఇంత గొప్ప రక్షణ. పరలోకానికి ఉచితంగా వెళ్ళిపోతాం, పాతాళాన్ని తప్పించుకుంటాం, దేవుణ్ణి సంపాదించుకుంటున్నాం. ఎంత లాభం? సువార్త, అద్భుతమైన సువార్త, శక్తివంతమైన సువార్త, లాభకరమైన సువార్త, మేలు చేసే సువార్త. ఎప్పుడు అంగీకరిస్తారు? తెలిసినవాడు ద్వారా వస్తే అంగీకరిస్తారు. తెలియనివాడు, ముక్కు ముఖం తెలియనివాడు చెబితే మతం మారుస్తున్నావు అంటారు. కాబట్టి రిలేషన్షిప్ గాస్పెల్ చాలా ఫిక్టివ్ గా ఉంటుంది. కాబట్టి కాంగ్రిగేషన్ గా సంఘం సువార్త చేయాలి అనగానే, మేము ప్రతి ఆదివారం సువార్తకి వెళ్తామండి, వెళ్తారండి చెప్పన, టైం వేస్ట్, వర్క్ అవ్వదు. వర్క్ అయ్యే విధానంలో చేయట్లా, మూస పద్ధతిలో, పాత పద్ధతిలో, ఎవరో చేసినట్టుగా అదే బాణీలో. వాళ్ళు తనితే సువార్త కోసం తన్నులు తిన్నామని చెప్పుకోవడం, దానివల్ల ఏంటి ఉపయోగం? నువ్వు తన్నులు తిన్న వాళ్ళు ఎవరికి ఉపయోగం? ఆ గ్రామానికి ఏమైనా ఉపయోగమా? నీకేమైనా ఉపయోగమా? ఈరోజు తన్నులు తిన్నావు, రేపు తన్నులు తింటావా? ఇంకెళ్ళో అయిపోయింది. ఇంకొకసారి తప్పు చేయవు, ఇంకొకసారి సువార్త అన్న మాట మాట్లాడవు. ఒకసారి తన్నులు తిన్నావు, అయిపోయిందిగా, రెండోసారి ఇంకెందుకు వెళ్తావు? వెళ్ళవు. సువార్త సంఘం చేయాలి అనుకున్నప్పుడు చేయాలా? ఎలా చేయాలి? సంఘ విశ్వాసుల్లో వాళ్ళకున్న రిలేషన్స్ ని మీట్ అవ్వటం, మీట్ అయ్యేటట్లుగా. ఎవరు పాస్టర్ వెళ్ళి మీట్ అవుతుంది, మళ్ళా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎవరు మీట్ అవ్వాలి? వాళ్ళే మెంబర్సే మీట్ అవ్వాలి. మెంబర్స్ ని మీట్ అయ్యేటట్లుగా చేయాలి. మెంబర్స్ మీట్ అయ్యేటట్లుగా చేయాలి. కావున ప్రిలరా అర్థం చేసుకోవాల్సిన మాట, ఎందుకు మెంబర్స్ చేయాలి? మెంబర్ చేయాలి అంటే మనం చాలా సార్లు ఇబ్బంది పడతాం కదా, అపోహ పడతాంగా. ఏమక్కర్లా, బైబిల్ చెప్పింది, పేతురు మొదటి పత్రిక 2:9-10 పేతురు మొదటి పత్రిక 2:9-10 చదివితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయాలను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుడు సొత్తైన ప్రజలు. ఎవరు యాజకులు? ఎవరు బైబిల్ కాలేజీలో పట్టా పట్టుకున్నావాలా? కాదు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ యాజకులే. ఆ మాట అక్కడ రాయబడింది, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయాలు ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఎవరు? అందరూ యాజకులే. 10 మంది సంఘం. ఆ 10 మందికి ఉన్న కాంటాక్ట్స్, 10 మంది నెట్వర్క్ లో ఉన్న కాంటాక్ట్స్ ని, నెట్వర్కింగ్ అన్నదాన్ని మేబీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో వాడతారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్కింగ్ మార్కెటింగ్ చివరికి స్కామ్ గా బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తవ్వుకొని వెళ్ళిపోతే ఎంత నష్టం జరుగుంటుందో. ఎందుకంటే అంతమంది ఎఫెక్ట్ అయి ఉంటారు. అగ్రిగోల్డ్ కేసు కానీ, అభయ గోల్డ్ కేసు కానీ, రీసెంట్ గా గతంలో జరిగిన ఏ పెద్ద స్కామ్స్ తీసుకున్నా ఒకరు ఇంకొకరిని ఎట్లాగా కలుపుకొని రీచ్ అయ్యి వెళ్ళిపోయి ఉంటారు. ఎంతో తీరా వెనక్కి తిరిగి చూస్తే 1,000 మంది, 1,000,000 మంది విక్టిమ్స్ బయటకు వస్తారు. నెట్వర్కింగ్ ఎంత బాగా పనిచేసింది, అంత ఎఫెక్టివ్ గా పనిచేసింది. యేసుక్రీస్తు ప్రభు అలాగే సువార్త చెప్పాడు. కరోనా టైంలో అలాగే స్ప్రెడ్ అయింది, ఒకరి నుంచి ఇంకోటి వైరస్ అట్లాగే స్ప్రెడ్ అయింది. అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ రేంజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు స్ప్రెడ్ చేస్తున్నారు, ఎక్కడ ఆపేది, ఎవరిని ఆపేది? అలా కాకుండా ఒకరు చేస్తా ఉంటే ఈజీ, లేపేస్తే అయిపోద్ది. అందరూ చేస్తా ఉంటే ఎవరిని పట్టుకునేది, ఎవరిని ఆపేది? యేసుక్రీస్తు ప్రభు మీరు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, మీరు వెళ్ళి సమస్త జన శిష్యులుగా చేయండి, ఎవ్రీ మెంబర్ వర్క్ చేయాలి, ఎవ్రీ మెంబర్ ఇవాంజలిజం చేయాలి, ఎవ్రీ మెంబర్ ఇవాంజలిజం చేసేటట్లుగా నాయకులు వర్క్ చేయాలి. చాలా ఎఫెక్టివ్ గా పరిచయం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయటం, ప్రతి ఒక్కరిని యాక్టివేట్ చేయటం కాంగ్రిగేషనల్ ఇవాంజలిజం లో చాలా ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు ఆ మెంబర్స్ ఎట్లా పనిచేయాలన్న మాట దగ్గర బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ రాయబడింది. యోహాన్ సువార్త మొదటి అధ్యాయము 45-46 వచనాలు. చాలా బాగుంటుంది ఈ ప్యాసేజ్. పిలుపు నతానియను కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయన కనుగొంటుమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. ఎవరు చెప్పారు? ఫిలిప్పు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? నతానియలకు చెప్పాడు. పై ప్యాసేజ్ ఇంకొక మాట రాయబడింది, పై ప్యాసేజ్ ఇంకొక మాట రాయబడింది, 40వ వచనం, యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. అంద్రెయ మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెసైన కనుగొంటున్నారు అంతా చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. ఎవరు చెప్పారు ఇక్కడ? అంద్రెయ. ఎవరికి చెప్పారు? పేతురు చెప్పారు. పేతురు చెప్పాడు. 45వ వచనం, ఫిలిప్పు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? నతానేలు చెప్పాడు. ఎవరు చేస్తున్నారు వర్క్? ఎవ్రీ మెంబర్. 12 మంది అపోస్తలులు 12 మంది పనిచేస్తున్నారు. 7 అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో ఆ భోజనాల బల్లల దగ్గర పరిచయం చేయడానికి 7 అపాయింట్ చేశారు. అందులో స్టెఫన్ ఉన్నాడు, అందులో ఫిలిప్ ఉన్నాడు. స్టెఫను సువార్ చెప్తున్నాడు, ఫిలిప్ సువార్ చెప్తున్నాడు. ఎవరు ఖాళీగా లేరు, అందరూ పనిచేస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే, నీకు పిలుపు ఉందా అని పిలిచారు, అడిగారు. నిన్నెవరు ఆర్డైన్ చేశారని అడుగుతున్నారు. నిన్నెవరు సేవకి అభిషేకించారు అడుగుతున్నారు. ఎక్కడుంది బైబిల్లో మాట? ఎక్కడుంది బైబిల్లో మాట? ఆయన మీరు వెళ్ళండి అన్నాడు. ఇంకెవరికి పంపించాలి నిన్ను? మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త చెప్పండి, మీరు వెళ్ళండి, సమస్త జను శిష్యులుగా చేయండి అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మదేవుడు వాగ్దానం ఇచ్చి వెళ్ళండి అని చెప్తున్నప్పుడు మధ్యలో ఇంకెవరు పంపించారు నిన్ను? అలా కాదండి. అంత్యోకియ సంఘం పౌలు బర్నబాని పంపించినప్పుడు వాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేశారు కదా, అట్లాగే చేయాలి కదా. అప్పుడు చేశారు. పైగా వాళ్ళు లీడర్స్ కాబట్టి వాళ్ళు అలా చేసి పంపించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అందరినీ చేయమన్నాడు. 12 మందిని పంపించాడు, 70 మందిని పంపించాడు. అందరికీ చెప్పాడు, అందరూ చేయాలి. ఎఫెక్టివ్ కాంగ్రిగేషనల్ ఎవాంజలిజం లో ఎఫెక్టివ్ మెథడ్ ఏంటంటే, మెంబర్స్ ని వాళ్ళ నెట్వర్క్ ని వాడటం, ఆ సంఘం సభ్యుల్లో ఉన్న బంధువులను కలుసుకోవటం, వాళ్ళకి నేర్పించటం. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన అపోస్తలు అలాగే చేస్తున్నారు. ఫిలిప్పు నతానేలు చెప్తున్నాడు, అంద్రెయ పేతురుకు చెప్తున్నాడు. చెప్పేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వచ్చి చూడు, కమ్ అండ్ సీ, వచ్చి చూడు. ఇన్వైట్ చేస్తున్నారు. ఎవరు ఇన్వైట్ చేస్తే వస్తారు? బంధువులు ఇన్వైట్ చేస్తే వస్తారు. బయట బోర్డు పెట్టి దేవుని చేత ఆశీర్వదింపబడినవాడ లోపలికి రమ్ము అని రాస్తే వస్తారా? ఎందుకు వస్తారు? విశ్వాసులు అయితే వస్తారు, బయటలు ఎందుకు వస్తారు? మన గుళ్ళో, మన వాళ్ళ గుళ్ళో అడుగు పెడతామా? అమ్మో విగ్రహారాధన అంటాం. వాళ్ళు మన సంఘంలో అడుగు పెడతారా? వాళ్ళు కూడా అమ్మో ఆ మతంలోకి వెళ్ళిపోవటం అంటారు. మరి రావాలంటే ఏం చేయాలి? తెలిసినోడు పిలవాలి, వచ్చి చూడు అని తెలిసినోడు పిలవాలి, బంధువు పిలవాలి. కాంగ్రిగేషనల్ ఎవాంజలిజం లో మెంబర్స్ ని వాళ్ళ నెట్వర్క్ ను వాడటం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. మెంబర్స్ కి దాన్ని మనం నేర్పించాలి. పీపుల్ని ఇన్వైట్ చేయమని చెప్పాలి. అందరినీ మీరు ప్రార్థన చేయండి, మీ బంధువుల కొరకు ప్రార్థన చేయండి, మీ గ్రామాల కొరకు ప్రార్థన చేయండి, మీరు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మీరు చేయాలి, మీరు నెరవేర్చాలని చెప్పి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకా సంఘానికి ఏమి నేర్పించాలంటే, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి. దానివల్ల కొందరు ఎరగకని దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునడి. మీరును శరీరములో ఉన్నారు గనక కష్టమును అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. హెబ్రీ సంఘానికి ఏం నేర్పించాడంటే, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి, ఆతిథ్యం చేయ మరొకడి. ఎఫెక్టివ్ ఎవాంజలిజం లో ఎఫెక్టివ్ మెథడ్ ఏంటంటే, టీ స్నాక్స్. ఎప్పుడు ఎవరితోటి ఓరకనే మాట్లాడకూడదు, ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఏదో ఒకటి తింటా మాట్లాడాలి, ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ మాట్లాడాలి. ఎప్పుడైతే తినడం స్టార్ట్ అయిందో ఇక అన్ని మారుతాయి, వినే విధానం మారుతుంది. ప్రారంభ దినాల్లో ఒక ఆయన మమ్మల్ని ఎలా కనివాడు, SFG లో ఎఫ్ ఉందండి, ఎఫ్ అంటే ఫుడ్ అండి, అమ్మో మీరు భోజనం భయంకరంగా పెడతారు, భోజనం భయంకరంగా చేస్తారు, ఆ ఫుడ్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే భోజనం బాగా పెడితే బాగా చేస్తే అది ఆత్మీయత కాదు అన్నది ఆయన ఉద్దేశం. మేబీ మంచి భోజనం కాస్ట్లీ భోజనం ఎప్పుడు అంత మంచిది కాదు, కానీ భోజనం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆది సంఘం మనకేం ఎలా కనబడుతుంది అంటే అపొస్తలుల కార్యాల గ్రంథం 2:42 వీరు రొట్టె విరుచుట యందు ఎడతెగకుండా ఉన్నారు. వారు ఎప్పుడు కలుసుకున్నా చేతులు తడిపారు, ప్లేట్లు ఓపెన్ చేశారు, ఎప్పుడు కలుసుకున్నా ప్లేట్లు గడగడ మోగే అంతే. ఏం బాబు ఏంటి మీరు ఎప్పుడు కలుసుకున్నా భోజనం చేస్తున్నారంటే, భోజనం చేస్తూ మాట్లాడుకుని చూడు ఎంత బాగుంటుందో. భోజనం లేకుండా కూర్చుంటే ఆకలేస్తుంది వెళ్ళిపోవాలి, వదిలే అన్నట్టుగా చెప్తారు. ఇంకోసారి పిలిస్తే నువ్వు ఏం పెట్టవు, పిలుస్తావు ఎందుకు వచ్చింది అని మీరు రాలేమలే అంటారు. మంచి భోజనం పెట్టు, రెండోసారి పిలవగానే ఎగబడి వస్తారు. భోజనంలో ఉన్న అట్రాక్షన్ అది. అందుకోసం మేమేమంటామంటే చాలాసార్లు మీటింగ్ ఎట్లా ప్లాన్ చేస్తారంటే టిఫిన్ అయిపోవాలి, టిఫిన్ తర్వాత మీటింగ్ స్టార్ట్ అవ్వాలి, టిఫిన్ టైమింగ్ తర్వాత మీటింగ్ స్టార్ట్ అవ్వాలి, లంచ్ టైంకి ముందు మీటింగ్ అయిపోవాలి. అంటే లంచ్ పెట్టే బాధ లేదు, టిఫిన్ పెట్టే బాధ లేదు, మధ్యలో టీ స్నాక్స్ ఇస్తే సరిపోద్ది. ఈవినింగ్ మీటింగ్ పెట్టినప్పుడు ఈవినింగ్ మనం 8 కల్లా క్లోజ్ చేసేస్తే వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి భోజనం చేస్తారు, మనకి భోజనాలు పెట్టే పని లేదు, వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా సంఘానికి ఏమి నేర్పించాలంటే, నువ్వు తినడం కాదు పక్కోడుకు పెట్టి వారికి సువార్త చెప్పడం, ఇంటికి పిలిచి భోజనానికి ఫ్యామిలీని పిలిచి వాళ్ళ ముందు మీ సాక్ష్యాలు చెప్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో, ఎంత బాగుంటుందో. ఎవరైనా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు కలిసి భోజనం చేస్తూ నీ విషయాలు పంచుకుంటే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో. బిల్లు నువ్వే కట్టాలి. హోటల్కి తీసుకెళ్లి భోజనం చేస్తే వాడితో బిల్లు కట్టించి నువ్వు సువారు చెప్తే ఎట్లా కాదు, నువ్వే కట్టాలి బిల్లు. ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వండి, నిలవరంగా ఉన్న రెండు కూడా వచ్చిన వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు డబ్బు అన్నిటిని పాడు చేస్తుంది. డబ్బు సరిగ్గా వాడగలిగితే మంచి సేవ చేయొచ్చు. డబ్బు ఎంత బాగా పాడు చేస్తుందో అంత బాగా సేవ చేయొచ్చు సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా. వాళ్ళకి అవసరం దేవుడికి ఇచ్చాడు, నువ్వు సాయం చేయి. జీవితంలో నువ్వు ఎప్పుడు ఏది చెప్పినా అంటారు, ఎక్కువ డబ్బులు మనం చెప్పను కానీ సాయం చేయి, మాట సాయం, డబ్బు సాయం, ఎంతో కొంత ఏం చేయగలో వచ్చే. యేసుక్రీస్తు ప్రభు అదే నేర్పించాడు, 1 మైల్ రమ్మంటే 2 మైళ్ళు ఇల్లు, పై చొక్కా నాకు ఇచ్చేస్తావంటే ప్యాంటు కూడా ఇచ్చేయి. అదేంటి ప్రభు అంటే మనుషులు గెలుచుకో, ఏదో ఒకటి నష్టపోతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు పోగొట్టుకునేది కొంచెం, నువ్వు సంపాదించుకుంది అమూల్యమైన సొత్తు, అమూల్యమైన ఆస్తి. ఒక్క పాపి పరలోకానికి ఎంత అమూల్యమైన వాడు, దానికి కొంత ఖర్చు అవుతుంది, నీ పెట్రోల్ ఖర్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా వెళ్తున్నప్పుడు ఫ్రూట్స్ ఏమైనా తీసుకుని వెళ్ళినవి, ఏదో ఒకటి చిన్న ఖర్చు పెట్టావు కదా, అందుకే దేవుడు ఇచ్చాడు నీకు. ఆది సంఘం అయితే చర స్థిరాస్తులు అమ్మేశారు, ఆత్మలు సంపాదించుకున్నారు. మనమేమో ఆస్తులు సంపాదించుకుందాం, మనుషులు పోగొట్టుకుందాం. దేవుని బిడ్డ లక్షణాలు కాదండి. కాబట్టి అర్థం చేసుకుందాం. చాలాసార్లు మనం ఇన్వైట్ చేసినప్పుడు, మన ఆరాధన ఎలా ఉండాలి అన్న మాట దగ్గర సంఘం ఎలా సువార్త చేయాలంటే, ఎవ్రీ మెంబర్ వాళ్ళ కాంటాక్ట్స్ మీట్ అయ్యేటట్లుగా, వాళ్ళ బంధువులు మీట్ అయ్యేటట్లుగా మనం ఎంకరేజ్ చేయాలి మొదటి మాట. రెండు, వాళ్ళు ఇన్వైట్ చేయగలగాలి, రండి అని చెప్పాలి. వాళ్ళు ఇన్వైట్ చేయడానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది, ఆతిథ్యం ఇవ్వాలి, కొంత టైం పడుతుంది, ఆ టైం స్పెండ్ చేయాలి, ఆ టైం ఇన్వెస్ట్ చేయాలి, కొంత డబ్బులు అవుతాయి, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. తీరా మోసి ఇన్వైట్ చేశారు, ఇన్వైట్ చేసిన తర్వాత మన ఆరాధన ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, ఇరవై మూడవ వచనం నుంచి మనం చదివితే ముగించుకుందాం. 14వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదివితే ఇలా అంటాడు, సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులను లోపలకు వచ్చిన ఎడల మీరు వెర్రి మాట మాట్లాడుచున్నారని అనుకుందిరు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినా నువ్వు ఉపదేశం పొందని వాడే లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతను హృదయ రహస్యాలు బయలుపడును. ఇందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురము చేయచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయను. ఒకవేళ మన సంఘానికి కొత్త వాళ్ళు వస్తే అర్థమవుతుందా అర్థం కాదా అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. భాషలో అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే తెలియదు, అది ఏ భాషలో తెలియదు. చూసినాడు బురగొక్కుంటాడు, ఏంది ఇది పిచ్చి హాస్పిటల్లా ఉంది అనుకుంటాడు. అలా కాదు, మీరు ప్రవచిస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటున్నారు, లేదా ఒక మంచి కాన్సెప్ట్ మీద డిస్కషన్ జరుగుతుంది. వచ్చాడు, వింటున్నాడు, అర్థమవుతుంది, అతని హృదయం ఓపెన్ అవుతుంది, సాగిలి పడతాడు. అవర్ ఫెలోషిప్స్ మస్ట్ బి మీనింగ్ఫుల్ ఫెలోషిప్స్, మీనింగ్ఫుల్ డిస్కషన్, అర్థమయ్యేటట్లుగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. పాట పాడితే అర్థమయ్యే పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అద్భుతంగా ఉంటాయండి, అవునండి, ఎవరికి అర్థమవుతాయండి, అర్థం కావు. అలాంటి పాటలు తీసుకోవద్దు, టైం వేస్ట్. ఏంటి ఉపయోగం? వినేవాళ్ళకి ఏంటి ఉపయోగం? పాడేవాళ్ళకి ఏంటి ఉపయోగం? అవుట్డేటెడ్ లాంగ్వేజ్, ఉపయోగం లేదు, వద్దు. ఏదైనా చెప్తా ఉంటే అర్థమవుతుందా? డిస్కషన్ అర్థమవుతుందా? పాటలు అర్థమవుతాయా? ప్రార్థన అర్థమవుతుందా? అర్థమయ్యేటట్లుగా ఉండాలి, బోధపడేటట్లుగా ఉండాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి. లేకపోతే వచ్చాడు, వస్తే ఏం అర్థం కాల, ఎందుకు వచ్చాను, నా టైం వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అందుకోసం నేనేమంటానంటే, సంఘారాధన ఎలా ఉండాలి? అద్భుతంగా ఉండాలి, అర్థం కాకూడదు. అది నిజంగా నష్టం. అంత ఆడంబరాలు ఏమీ లేవు, అర్థమవుతుంది, మీనింగ్ఫుల్గా ఉంది, అర్థమవుతుంది, బాగుంది, మెసేజ్ అర్థమవుతుంది, ప్రార్థన అర్థమవుతుంది, పాటలు అర్థమవుతున్నాయి. పైగా నన్ను పట్టించుకున్నారు, నన్ను పేరు పెట్టి పిలిచారు, నన్ను కూర్చోబెట్టారు, నన్ను వెళ్ళిపోతున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చారు, మళ్ళా రండి అన్నారు. ఎస్ఎఫ్జే వర్కింగ్ మోడల్లోకి వచ్చి మాట్లాడితే ఎవరో ఎవరినో పిలిచారు, బంధువులు పిలిచారు. తీరా వచ్చిన తర్వాత మీ కాన్ఫరెన్స్ లో కలిస్తే ఏం పాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం ప్రసంగం చెప్తున్నారు, ఏం అర్థం కావట్లా, కష్టం అవుతుంది కంటిన్యూ కావడం, లెఫ్ట్ అయిపోతారు. అర్థం అవ్వాలి, అర్థమయ్యేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే ఉపయోగం లేదు, కాబట్టి 14వ అధ్యాయం ఇంకొక మాట అంటాడు, 14వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15-16 వచనం చదివితే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును, మనసుతో పాడుదును. అక్కడ ఆ భాషల కోసం మాట్లాడుతున్నాడు. 13 వచ్చిన భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి కొరకే ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసినడల నా ఆత్మ ప్రార్థన చేయదు కాని నా మనసు ఫలవంతంగా ఉండదు. ఏమర్థం కాదు. చాలా మంది భాష మాట్లాడుతూ ఉంటే కొంచెం తక్కువగానే మాట్లాడుతున్నారులేండి. భాష అర్థం కాదు కాబట్టి నీకు భాషలో ఉండా, నీ కంట్రోల్లో ఉంటే, బట్టన్ నీ చేతిలో ఉంటుంది. నీ ఇంట్లో ప్రార్థన చేసుకున్నప్పుడు మాట్లాడుకో భాషలో, నీకు హ్యాపీగా ఉంటుంది, నీ ఆత్మ ఫలవంతంగా అనిపిస్తుంది. కాంగ్రిగేషన్లో ఏం అర్థమవుతుంది? అర్థమయ్యేటట్టుగా మాట్లాడు. ప్రసంగం తెలుగులో చెప్తే కాదండి, ఇంగ్లీష్లో చెప్తే చాలా బాగుంటుంది. ఎవరికి అర్థమవుతుంది? వినేవాళ్ళకి అర్థమవుతుందా? నీ స్టైల్ కోసం చెప్తున్నావా? వాళ్ళకి అర్థం కాని చెప్తున్నావా? నీకు ఇంగ్లీష్ వచ్చని చూపించుకొని చెప్తున్నావా? వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నావా? నేను చెప్తే అద్భుతమైన కాన్సెప్ట్లు చెప్తున్నాను, ఎవరికి ఉపయోగపడవు? ఎవరికి అర్థమవుతుంది? వాళ్ళ స్థాయి ఏంటి? అర్థం చేసుకోగలుగుతారా లేదా? కాబట్టి పిల్లరా, మనం కాంగ్రిగేషనల్ ఎవాంజెలిజంలో తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన జాగ్రత్తలు చాలా సులువు, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దానికి మనం వాడాల్సిన టిప్స్ ఇవే. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సర్కిల్, వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళని రీచ్ అయ్యేటట్లుగా ఎంకరేజ్ చేయాలి. ఎలా రీచ్ అవ్వాలంటే ఆతిథ్యం ఇమ్మని చెప్పాలి. వాళ్ళ ఇళ్లలో బర్త్డేలు జరుగుతున్నాయి, పెళ్లిరోజు జరుగుతున్నాయి, జరుపుకోదు కాదు, జరుపుకోండి కానీ మీనింగ్ఫుల్గా. సువార్త ఎరగని బంధువులందరినీ పిలుచుకోండి, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేయండి, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపండి, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపండి. మన సంఘాలకు వస్తే అర్థమవ్వాలి, మన బోధ వింటే అర్థమవ్వాలి, మన ప్రార్థన అర్థమవ్వాలి. ఏం చేసినా అర్థవంతంగా ఉండాలి, ప్రభావవంతంగా ఉంటుంది, ప్రభావవంతంగా ఉంటుంది. ప్రభు ఈ మాటలు మన పరిచర్యకు, మన సహవాసాలకు, ప్రభు రాజ విస్తరణకు ఫలవంతంగా మార్చును గాక. ఆమేన్.